క్షణంలో నువ్వు ఇచ్చేస్తావో ఆ క్షణంలో నీ ప్రొటెక్షన్ పోతుంది అని అహంకారం ఉంది లోపల. సూర్యుడు తన తండ్రే చెప్తున్నాడు కదా, ఎందుకు అహంకారం నేను చాలా గొప్పదానినది కొలిచేసి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇంద్రుడికే సిగ్గేస్తుంది, ఇటువంటి దానినా నేను అడిగాను నేను అని, సరే నా కొడుకుని చంపేయడానికి బాణం తీసుకోమని ఇస్తాడు. ఇదే అర్జునుడికి తెలుసు, తండ్రి ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి ఆ బాణము వేస్ట్ కాదు, అది దాచిపెట్టుకున్నాడు. అర్జునుడి మీద తప్ప ఇంకోటి మీద ప్రయోగించను అన్నాడు. కర్ణుడిని గెలవలేనని తెలిసిపోయింది. జయద్రథుడు ఒకడు ఉన్నాడు, వాడైతే శివుణ్ణి బాగా తపస్సు చేసి ఒక అర్జునుడిని తప్ప మిగతా నలుగురు పాండవుల్ని యుద్ధంలో ఓడించగలిగేటటువంటి శక్తి పొంది ఉన్నాడు. వీళ్ళు నలుగురు చాలా ఏంటి మహాభారతం, అసలు దుర్యోధనుడిని మనం పరమ మూర్ఖుడు అనుకుంటాం కానీ చాలా తెలివైన వాడు తెలుసు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, జయద్రథుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఖచ్చితంగా మనమే గెలుస్తామని. ఈ శ్రీకృష్ణుడు ఉన్నాడు కనుక వీళ్ళు గెలిచారు, కానీ లేకపోతే గెలిచే స్కోప్ లేదు. అందువల్ల ఈ సూర్యశక్తి ఈ సౌర్యశక్తి ఈ కర్ణుడు జయద్రథుడు వీళ్ళని ఓడించలేను అని ఎప్పుడైతే చెప్పాడో శ్రీకృష్ణుడు తన సూక్ష్మ శరీరంలో వీళ్ళని అందెప్పుడో చంపేశాను నేను, నిమిత్త మాత్రం భవిష్యత్ సచి నువ్వు చేయాల్సింది ఏమీ లేదయా, ముక్తి ప్రాణం పట్టుకుని ఉంచో చాలన్నాడు. మన ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా అంతే గుర్తుంచుకోండి, నేను ఇవంతా చెప్పేస్తే మనం ఏం చేయాలి అనుకోకండి, మీరు నిమిత్త మాత్రులుగా సాధన చేయండి, నిమిత్త మాత్రంగా ఫలితాలు వచ్చేస్తాయి అని చెప్పబడుతుంది అశ్వమేధ యజ్ఞంలో. అంటే ఏదేదో చెప్పేశారు మాస్టారు మీరు, ఇవంతా మేము ఎక్కడ చేస్తామని ఏం గాబరా పడక్కర్లేదు, ఏ విధంగా అర్జునుడికి నిమిత్త మాత్రంగా సాధన చేసేసుకుంటే మహాభారతంలో గెలుపు వచ్చిందో, అదేవిధంగా నిమిత్త మాత్రంగా ఈ అద్భుతమైనటువంటి భారతదేశ సంస్కృతిని ప్రపంచం యొక్క మారుమూలలా తీసుకెళ్ళటానికి మనం నడుము కట్టుకోగలిగితే మనకి లాభం అవటమే కాకుండా భావితరాలకు కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంచేత ఈ శ్వాస నిశ్వాసాలను ఉపయోగించుకుంటూ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటూ అగ్ని విద్యలో యజ్ఞము అనేటటువంటి పదాలలో చాలా గొప్ప స్థాయి యజ్ఞాలకి మేధా యజ్ఞాలు అని పేరు. ఈ మేధా యజ్ఞాలు నాలుగు రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. పరాకాష్ఠ అన్నమాట, మన గాయత్ర పరమ మంత్ర, మంత్రాలలో గాయత్రిని మించిన మంత్రము ఎలా లేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. యజ్ఞాలలో మేధా యజ్ఞాలను మించినటువంటి యజ్ఞము మనకి లేదు. ఇరుపుత్ర కామేష్ యజ్ఞమని, వాజపేయి యజ్ఞమని రకరకాల యజ్ఞాలు ఉన్నాయి, మనకి రకరకాల కోరికలు తీర్చుకోవడానికి రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. కానీ యజ్ఞ పరంపర అన్నింటిలోకి కూడా అద్భుతమైనటువంటి యజ్ఞ పరంపరలో ప్రాశస్యం వహించినటువంటి యజ్ఞాలను మేధా యజ్ఞాలు అని పిలుస్తూ ఉంటాం. ఆ మేధా యజ్ఞాలు నాలుగు ఉన్నాయి. అవి సర్వమేధము, నరమేధము, గోమేధము, అశ్వమేధము. ఈ సర్వ నర గోమేధాల కంటే ప్రాశస్యం వహించినది మేధాయజ్ఞము, అశ్వమేధాయజ్ఞము. అంచేత ఈ సర్వమేధము, నరమేధము, గోమేధము అనేటటువంటి యజ్ఞ ప్రక్రియని అర్థం చేసుకుంటూ అశ్వమేధ యజ్ఞ ప్రక్రియని అర్థం చేసుకునే ముందు అశ్వము అనే పదానికి మూడు అర్థాలు చెప్పుకుని ఇప్పుడు ఆగుదాం. రేపు అశ్వము అంటే ఏమిటి, అశ్వమేధము అంటే ఏమిటి, ఈ అశ్వమేధ యజ్ఞము సామూహికంగా మనం ఎలా చేయాలో మనం చర్చించుకుందాం. అంచేత ప్రస్తుతం అశ్వము అనే పదానికి అర్థం తెలుసుకుందాం. మనం చాలా సార్లు చాలా పదాలను తప్పుగా మనం అర్థం చేసేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక రాజుగారు సభకి వచ్చారట. కొంచెం ఆలస్యమైంది రాజుగారు సభకి రావటం. ఈ కాలంలో పొలిటీషియన్స్ వీళ్ళు లేటుగా రావటం అనేది సహజం, అసలు రాకపోతే మనం ఆశ్చర్యపోతాం. ఒకసారి వివేకానంద పేరిస్ నుంచి వస్తున్నట్ట, వస్తూ ఉంటే ట్రైన్ కరెక్ట్గా టైంకి వచ్చేసిందిట. పేరిస్ కూడా మన ఇండియా లాగే ట్రైన్స్ అవి లేటుగా రావటానికి ప్రసిద్ధి. అంటే వివేకానంద అనుకున్నట్ట నాలాంటి యోగి వచ్చాడు, యోగి ఎక్కడ వస్తే అన్ని సవ్యంగా జరిగిపోతాయి కనుక ట్రైన్ టైంకి వచ్చింది అనుకున్నట్ట. అంటే పక్కనున్న అటెండర్ చెప్పట, నిన్న రావాల్సిన ట్రైన్ అండి ఇది, 24 గంటలు మాత్రమే లేట్ అన్నట్ట. అలాగా రాజుగారు కొద్దిగా లేట్ అయ్యారు, కానీ పూర్వకాలంలో రాజులు లేట్ అయ్యేవారు కాదు, కరెక్ట్గా టైంకి వచ్చేసేవారు అని చెప్పి ఎందుకు లేట్ అయింది అంటే రాజమహిషిని కలుసుకొస్తున్నాను అని అంట. రాజమహిషిని కలుసుకొస్తున్నాడు అంటే సంస్కృతం తెలుసుకున్నవాడు ఒకడు ఏమన్నట్టంటే రాజుగారు ఒక గేదెని పెంచుతున్నారు కాబోలు, ఆ గేదెని కలుసుకుని వస్తున్నారు కాబోలు అనుకున్నాడు అనుకోండి, ఏమంటాం మనం, మహిషి అంటే గేదె అని కూడా అర్థం ఉంది. కానీ మనం అవరం అర్థం తీసుకోము, రాజుగారు రాజమహిషిని కలుసుకొస్తున్నారు అంటే మనం ఏమని అర్థం చేసుకుంటామంటే భార్యను కలుసుకొస్తున్నారు. అంచేత సందర్భ శుద్ధి ఉండాలి మనం ఏదైనా ఒక మాటని కానీ ఒక దాన్ని కానీ అర్థం చేసుకోవటానికి. అశ్వము అనే పదానికి భారతీయ సంస్కృతిలో గాయత్రి యజ్ఞము రెండు పర్యాయ పదాలు. బొమ్మ గొరుసు ఎలాగా ఒకదాన్ని ఒకటి వేరు చేయలేమో, గాయత్రి మంత్రశక్తిని యజ్ఞం యొక్క శక్తిని మనం వేరు చేయలేమో అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు, ఈ యజ్ఞము ఈ గాయత్రి మంత్రాన్ని కలిపి ఉపయోగించుకునేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి యజ్ఞ విధానానికి అశ్వమేధము అనేటటువంటి పేరు ఉంటే, అక్కడ అశ్వము అంటే గుర్రము అనే అర్థం మాత్రమే మనం తీసుకుంటే రాజమహిషి అంటే గేదె అనే అర్థం తీసుకున్నట్టే ఉంటుంది. సంపూర్ణ భారత శాస్త్ర వైజ్ఞానిక పరాకాష్ఠకి బేసిస్ అయినటువంటి అశ్వమేధము ఒక గుర్రం మీద ఆధారపడి ఉంది అంటే మనకి సవ్యమైనటువంటి అవగాహన లేదు అని అర్థం. అంచేత అశ్వము అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక సాధారణమైనటువంటి అర్థం ఏమిటి అంటే శ్వ అంటే రేపు అనే అర్థము కూడా ఉంది, నిన్న అనే అర్థము కూడా ఉంది. అశ్వ అంటే రేపు లేదు నిన్న లేదు, ఇది మాత్రమే ఉన్నది, ప్రజెంట్ టెన్స్ మాత్రమే ఉన్నది, ఫ్యూచర్ టెన్స్ లేదు, పాస్ట్ టెన్స్ లేదు. అటువంటి యజ్ఞము తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర ఇచ్చచ, నిరంతరము నన్ను గుర్తుంచుకుంటూ ఈ యజ్ఞ విధానాన్ని గుర్తుంచుకుంటూ అపానే జుహతి ప్రాణం ప్రాణోపానం తదాపరే, ఈ వాయువుని లోపలికి వెళ్తున్నటువంటి వాయువు బయటకు వస్తున్నటువంటి వాయువుని దర్శించుకుంటూ చూడాలి దాన్ని. బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద శర్వాణి, శ్వాసని చూడండి, శ్వాస లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో చూడండి. నిద్రపోతాం అందరికీ తెలుసు, కానీ నిద్రపోతున్నప్పుడు మీ శ్వాసలో వచ్చే మార్పుని మీరు గమనించుకున్నారా? యానిష సర్వభూతేషు తస్యాం జాగ్రత్తి సంయమి, రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు పడుకుని ఉంటారు. నేను ఒకసారి నేను ఎంఎస్సి చేస్తున్నప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీలో ఒక హాస్టల్కి వెళ్ళాను మా ఫ్రెండ్ని కలవడానికి. సినిమాల్లో ఇంటర్వెల్లో ఫ్రెండ్స్ కలుపుకున్నప్పుడు సినిమాకు వచ్చావా అని అడగటం ఎలా సహజమో, నిద్రపోతున్నాడు ముసుగు వేసి పడుకుంటే నేను ఊరుకోక నిద్రపోతున్నావా అని అడిగాను. నిద్రపోతున్నావు అని అడగటం ఎందుకు, తెలుస్తూనే ఉంది కదా, కానీ వాడు జవాబు ఇచ్చాడు అవునని. నిద్రపోతున్నావా అని అడిగాను, నిద్రపోతున్నాను అన్నాడు. అంటే నిద్రపోతుందట పోనట్ట, అలాంటి గందరగోళాలు జరుగుతాయి ఆధ్యాత్మిక జగత్తులో కూడా. మీరు నిద్రపోవటము అంటే మంచం వేసుకుని పడక వేసుకుని పడుకున్నాను అనుకుంటారు, అది నిద్రపోవటం కాదు. ఒకనొక స్థితిలో బాహ్య స్మృతి మీరు కోల్పోయి సర్వ ప్రపంచము స్మృతి కోల్పోతారు మీరు. ఈ కోల్పోవటానికి కారణం ఏంటో మనకి ఇప్పుడు అవగాహన లేదు, కానీ మీరు మీ శ్వాసని గమనించటం మొదలెడితే సోహం అనేటటువంటి శ్వాస హంసగా మారుతుంది. సోహంని తలకిందు చేస్తే హంస అవుతుంది. అంచేత ఈ లోపలికి బయటికి వెళ్ళేటటువంటి గాయత్రి ఎప్పుడైతే హంస మీద ఆరూఢం అవుతుందో, అంటే శ్వాస తలకిందులవుతుందో, హంసారూఢమైనటువంటి గాయత్రిని తెలుసుకోవాలి అని వాళ్ళు చెప్తూ ఉంటే, ఓ బొమ్మ వేసేసి దానికి ఇంత పూలుదండ వేసేసి ఇదే గాయత్రి అనుకుంటే కష్టం. కానీ గాయత్రిని ఉపాసించవద్దంటే ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోమంటున్నాను నేను, హంసవాయిని గాయత్రి అంటే ఏమిటి అని. అంచేత అశ్వ రేపు నిన్న చేసేటటువంటి భావన ఈ ప్రశ్వాస నిశ్వాసల వల్లే కలుగుతోంది. కాలజ్ఞానము ఏ క్షణంలో అయితే మీ ఊపిరి ఆగిపోతుందో కాలజ్ఞానం ఉండదు. ఒక మహాత్ముడు అష్టావక్ర గీత అని రాస్తూ చాలా విచిత్రమైనటువంటి పదం వాడాడు, కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. చావు అన్నది ఇతరులకు వస్తుంది తప్ప నీకు రాదు అన్నాడు. ఏదో గూఢమైన అర్థం చెప్పేశాడు అనుకుందాం, గూఢమైన అర్థం ఏం లేదు, ఫలానా మనిషి చచ్చిపోయాడు అని ఇతరులందరికీ తెలుస్తుంది తప్ప వాడికి తెలియదు. చావు అనేది నీకు రాదు ఇతరులకు వస్తుంది, అంటే నిద్ర అనేది నీకు వస్తుంది తప్ప నువ్వు నిద్రపోయావు అని నీకు తెలియదు. నీకు తెలిసింది అంటే నువ్వు నిద్రపోలేదని అర్థం. అష్టావక్ర గీత అద్భుతమైనటువంటి గీత, జనకుడికి అష్టావక్రుడు చెప్తాడు. ఈ శ్వాస ప్రశ్వాసలలో ఆ స్థితిని మీరు పొందగలగటము అశ్వస్థితి. ఈ స్థితిని యజ్ఞమయం చేసుకోవటం అశ్వమేధము. ఇది ఒక అర్థము, కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది నిజమైనటువంటి అశ్వమేధము, నిరంతరము మనం చేయవలసినటువంటి అశ్వమేధము. మన శ్వాస ప్రశ్వాసాన్ని ఆపేసి, ఆపేసి అంటే మీరేమీ ఆపక్కర్లేదు, దానంతటవి ఏదో ఒక స్థితిలో బ్యాలెన్స్ అవుతాయి. కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు డైనమిక్ కెమికల్ ఈక్విలిబ్రియం అనేటటువంటి పదం వాడుతాం. కొంచెం కెమిస్ట్రీ జ్ఞానం ఉన్న వాళ్ళకి సులభంగా అర్థమైన పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు. ఇది కొన్ని పదార్థాలు కలిసి కొన్ని పదార్థాలుగా మారుతూ ఉంటాయి. ఈ మారిన పదార్థాలు తిరిగి మళ్ళీ కొత్త పదార్థాలుగా మారుతూ ఉంటాయి. ఇటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి ఇటువైపుకి మారుతూ ఉంటాయి. ఈ మారేటటువంటి యొక్క వేగము సమానంగా ఉంటే, అంటే ఇటువైపు నుంచి ఇలా మారేటటువంటి పదార్థాలు, ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి మారేటటువంటి పదార్థాలు రెండు ఒకే వేగంతో జరిగాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడున్న పదార్థాలు ఇక్కడే ఉంటాయి, ఇక్కడున్న పదార్థాలు ఇక్కడే ఉంటాయి. నిత్య నూతనత్వము, రేపు నిన్న లేని స్థితి ఏర్పడుతుంది. ఆ పదార్థాలు అలాగే ఉంటాయి. కెమిస్ట్రీ ఏం చెప్తుంది అంటే, అటువంటి సమతాస్థితి కనుక ఏర్పడితే కొన్ని యుగ యుగాంతరాల వరకు దాన్ని ఎవరూ ముట్టుకోకుండా ఉంటే ఆ స్థితి అలాగే ఉంటుంది అంటాడు. నిన్న ఉండదు, రేపు ఉండదు, సహజంగా అశ్వస్థితి వస్తుంది. నిన్న రేపు లేనటువంటి స్థితి వస్తుంది. ఈ స్థితిని పొందటానికి, ఈ స్థితిలో ప్రవృత్తి కలగజేయటం, నేను నిన్న యజ్ఞము అంటే మూడు చెప్పాను నేను, సద్గుణాల ప్రవృత్తి, సంగతీకరణము, త్యాగము. ఈ స్థితిలో నిరంతరము ఉండేటటువంటి ప్రవృత్తి కలగజేయటము అన్నది అశ్వమేధము, మొదటి అశ్వమేధము. ఇది మన అందరము ఎవరిళ్లలో వాళ్ళు నిరంతరము చేసుకోవాల్సినది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరించచ, ఏ కాలంలో, భూత భవిష్య వర్తమాన కాలంలో, నిరంతరము పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, మూడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరించచ అనేటటువంటి అర్థము అక్కడ ఉంటే, దాన్ని వదిలేసి ఏదో గుర్రాన్ని పట్టుకొచ్చి దాన్ని చంపేస్తాను అంటే మనం ఏమంటాం అంటే, అర్థం ఏంటి? యజ్ఞము అంటే అర్థం మనకు కాలేదని, అశ్వము అంటే అర్థం కాలేదని. అంచేత అశ్వము అనే పదము జాతివాచకంగా వాడకుండా గుణాల ప్రవృత్తి బట్టి వాడారు. అశ్వానికి ఇంకో గుణం ఉంది. అశ్వము అనే పదానికి సర్వత్రా వ్యాపించి ఉన్నది అనేటటువంటి అర్థం ఉంది. ధాతు అర్థము, సర్వత్రా వ్యాపించి ఏ వస్తువు అవుతే అది అశ్వము. కనుక చంద్రమా వై అశ్వ, సూర్యో వై అశ్వ, ఈశ్వరుడు కూడా అశ్వమే అని పురుష సూక్తంలో చెప్తుంది. అంచేత ఈ అశ్వస్థితి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి స్థితిని, ఆ ప్రవృత్తిని, ఆ స్థితిని పొందటము అశ్వమే. ఇంకో లక్షణం ఉంది, సర్వం ఆశ్నోతి అశ్వ, అన్నీ తినేసేది, అన్నీ తినేసేది కాలము. కాలంలో ఏది మిగలదు. రాముడు, కృష్ణుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ కాల ప్రవాహం ఆగదు. కాలోస్మి లోకక్షయకృత్రుడు, ఈ లోక యొక్క కాలాన్ని, ఇన్నిటినీ తినేసేటటువంటి ఈ అశ్నాన్ని, ఈ కాల ప్రవాహాన్ని సమానంగా అర్థం చేసుకుని, ఈ కాల ప్రవాహాన్ని సవ్యంగా ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి నిర్మాణము అశ్వమేధ. అంతే, ఈ అశ్వమేధాన్ని మనం మర్చిపోయి, ఈ అశ్వాన్ని మనం మర్చిపోయి మళ్ళా ఒక గుర్రాన్ని మనం పట్టుకుంటే చాలా కష్టం. చాలా మంది నన్ను అడిగారు, మాస్టారు అశ్వమేధ యజ్ఞం అంటే గుర్రాన్ని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు అని. ఏమయ్యా నీ మోటార్ సైకిల్ 3 హార్స్ పవర్ కదా, ఎన్ని గుర్రాలు ఉన్నాయి నీ మోటార్ సైకిల్కి అని నేను అడగాల్సి వచ్చింది. ఏమున్నాయా హార్స్ పవర్ అంటే ఇప్పటికీ, కానీ గుర్రాలు ఏం లేవు అక్కడ. అది ఒప్పుకుంటాను తప్ప, అశ్వమేధ యజ్ఞం అనేసరికి మన గుర్రాలు కావాలి. అంటే ఆధునికతలో ముందుకు వెళ్ళిపోయినా యజ్ఞ విధానం వచ్చేసరికి అక్కడ మోటార్నిటీ అక్కర్లే మనకి, మళ్ళీ పాత గుర్రాలే కావాలి. ఈ విచార ప్రస్తుతం ఉండే ఆలోచన రహిత స్థితిని తీసివేయటానికి, అశ్వమేధ యజ్ఞ పరంపరని మళ్ళా స్పష్టంగా అర్థం చేసుకోవటానికి రేపు మనం అశ్వమేధం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈనాడు మనం చదువుకున్నది భారతీయ సంస్కృతి అంటే శ్వాస నిశ్వాసాన్ని అర్థం చేసుకోవటం. ఈ శ్వాస నిశ్వాసలే మనం జీవించటానికి కారణం అని తెలుసుకుని, మూడు రకాల అగ్నుల వల్ల మనం జీవించి ఉన్నాం, పావక, పవమాన, శుక్తి అనేటటువంటి అగ్నులు. ఈ అగ్నుల్ని ఉపయోగించుకోవటానికి సూర్య చంద్ర అగ్ని విద్య మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవటానికి రామాయణ మహాభారతాలు మనకి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మన నిత్య జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు 16 సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ షోడశ సంస్కార విద్య ఏమిటో, ఆ షోడశీ విద్య ఏమిటో లలితా సహస్రనామంలో చెప్పింది, చరమే జన్మని యదా శ్రీ విద్యోపాసకో భవేత్. అంటే లలితా సహస్రనామం చదువుతున్నాం కనుక ఇది చివరి జన్మ అనుకోకండి. ఈ షోడశీ విద్య కనుక మనం నేర్చుకోగలిగితే, అంటే నిద్రలు ఇచ్చిన దగ్గర నుంచి పడుకునే లోపల ఆ 16 సంస్కారాలు ఏమిటో, అశ్వమేధ యజ్ఞంలో ఆ 16 మనం ఎలా ఉపయోగించుకుంటామో రేపు తెలుసుకుందాం. కానీ వీటన్నిటికీ ఆధారం గాయత్రి మంత్రమే కనుక అందరం కలిసి ఆ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ అందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థిద్దాం.
ఓం భూభువస్వః తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూభువస్వః తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూభువస్వః తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూభువస్వః తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూభువస్వః తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం
న్యాయేన వాక్యేన మహిమహేత. కాలే వర్షంత పర్జన్య వృద్ధి సత్య శాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ. సర్వే భద్రాణి పశ్యంతు మా శక్తి దుఃఖమా ప్రియాత్. అపుత్ర జీవంతుల శాంతి శాంతి శాంతి.